ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాధాన్యత. నిజానికి మన భారతదేశ చరిత్రని మనం ఎందుకు తెలుసుకోవాలి, దాని అవసరం ఏంటి, దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. మన దేశంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృతుల్ని ఎవరు ఎలా ఎప్పుడు ఎక్కడ అభివృద్ధి చేశారో అధ్యయనం మనకు చెబుతుంది. వారి జీవితాలకు స్థిరత్వాన్ని భద్రతను ఇచ్చిన వ్యవసాయాన్ని వారు ఎలా ప్రారంభించారో సూచిస్తుంది. ప్రాచీన భారతీయులు ప్రకృతి వనరుల్ని ఎలా కనుగొన్నారు, వాటిని తమ అవసరాలకు ఎలా ఉపయోగించుకున్నారు, నిత్యావసర వస్తువుల్ని ఎలా సమకూర్చుకున్నారు వంటి పలు విషయాల్ని మనకు చెప్తుంది. వ్యవసాయం, నూలు వరకడం, బట్టలు నేయడం మొదలైన వృత్తుల్ని వారు ఎలా నేర్చుకున్నారో ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. వారు పల్లెల్ని పట్టణాలుగా, పట్టణాలని చివరికి పెద్ద పెద్ద రాజ్యాలుగా ఎలా స్థాపించారో కూడా మనకు అర్థమవుతుంది. నిజానికి రాయడం అనేది నేర్చుకున్నంత వరకు ఎవరు ఎవరిని నాగరికులుగా పరిగణించరు. ఈరోజు మనం చూస్తున్న భారతదేశం మనం రాసే చాలా పద్ధతులు కూడా ప్రాచీన లిపుల్లోంచి వచ్చినవి. ఈరోజు మనం ఉపయోగిస్తున్న భాషలు కూడా అలా వచ్చినవి. ఇప్పుడు మనం వాడుతున్న ఈ భాషకి మూలం ప్రాచీన కాలంలో నుంచి వచ్చింది. సో అది అప్పటి నుంచి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడున్న మనం వాడుతున్న భాషలోనికి మారుతూ వచ్చింది. నిజానికి భారతదేశ చరిత్ర ప్రాధాన్యతను తెలుసుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది, అండ్ రెండోది వర్తమానానికి గతానికి మధ్య సంబంధం కలిగి ఉన్నది. సో ఫస్ట్ భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం అనేక జాతుల నివాస భూమి కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఆర్యులు, ఇండో ఆర్యులు, గ్రీకులు, సీథియన్లు, హూనులు, తురుష్కులు మొదలైన జాతుల వారు భారతదేశాన్ని తమ నివాస భూమిగా చేసుకున్నారు. భారతీయ సామాజిక వ్యవస్థ, కళలు, సాహిత్యం ఇవన్నీ ప్రతిదీ అభివృద్ధి చెందడానికి ప్రతి జాతి తన వంతు దోహదం చేసింది. ఈ ప్రజలు వారి సంస్కృతిని విడదీయడానికి వీలులేనంతగా కలిసిపోయాయి. ఈనాడు వాటిలో ఒక్క అంశాన్ని కూడా దాని అసలు రూపంలో గుర్తించడానికి వీలులేని విధంగా ఉండిపోయింది. ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరల సాంస్కృతిక లక్షణాలు ఒకటిగా సమ్మేళన చెందడం ప్రాచీన భారతదేశ చరిత్రలోని ఆశ్చర్యకరమైన అంశం. ఆర్య లక్షణాలు ఉత్తర భారతదానికి చెందిన వైదిక, సంస్కృత భాష మొదలైన సంస్కృతికి చెందినవి. పూర్వ ఆర్య లక్షణాలు దక్షిణ భారతదేశానికి చెందిన ద్రావిడ, తమిళ సంస్కృతికి చెందినవి. క్రీస్తు పూర్వం 1500 కాలానికి చెందిన వైదిక సాహిత్యంలో అనేక ద్రావిడ భాష పదాలు, సంస్కృతేతర పదాలు సాహిత్యంలో అవి కనిపిస్తాయి. అవి అవైదిక దక్షిణ భారతానికి చెందిన భావాలను, వ్యవస్థలను, ఉత్పత్తులను, జానపదాలను సూచిస్తాయి. అలాగే క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 600 సంవత్సరాలకు చెందిన అత్యంత ప్రాచీన సంఘం తమిళ సాహిత్య గ్రంథాల్లో అనేక పాలీ సంస్కృత పదాలు కనిపిస్తాయి. అవి గంగా మైదానాల్లో అభివృద్ధి చెందిన భావాలను, వ్యవస్థలను కూడా సూచిస్తాయి. ఆర్యులకు పూర్వులైన గిరిజన జాతుల నివాస భూమి అయిన తూర్పు ప్రాంతం కూడా ఈ ఉమ్మడి సంస్కృతికి తన వంతు దోహదం చేసింది. ఈ ప్రాంతం ప్రజలు ముండా, కులేరియన్ భాషల్ని మాట్లాడతారు. ప్రతి ఉపయోగం, సముద్రయానం, తవ్వకపు కర్ర మొదలైన వాటిని సూచించే ఇండో ఆర్యన్ పదాలు ముండా భాషల్లోంచి వచ్చాయని భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో అనేక ముండా జనపదాలు కనిపించినా ముండా సంస్కృతి అవశేషాలు ద్రావిడ సంస్కృతి అవశేషాలంత బలంగా లేవు. బ్రాహ్మణ సంస్కృతి, ముండా సంస్కృతి ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. వైదిక భాష యొక్క ఉచ్చారణలోనూ పదప్రయోగంలో వచ్చిన మార్పులకు ద్రావిడ ప్రభావం కంటే ముండా ప్రభావమే ముఖ్యమైన కారణం. ఆ మార్పుల్ని ముండా ప్రభావం ఆధారంగానే మరింత చక్కగా, సమగ్రంగా వివరించవచ్చు. ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశంలో మతాలు ఉన్నాయి. హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం ప్రాచీన భారతదేశంలో పుట్టాయి. ఈ మతాలు వాటి సంస్కృతులు ఒకదానితో మరొకటి కలిసి పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి. వీటిని అనుసరిస్తున్న ప్రజలు విభిన్నమైన భాషల్ని మాట్లాడినా, విభిన్నమైన మతాలను ఆచార వ్యవహారాలను అనుసరించినా, దేశం మొత్తం మీద వీరంతా కొన్ని సాధారణ జీవన పద్ధతుల్ని అనుసరిస్తారు. మన దేశంలో గొప్ప భిన్నత్వం ఉన్నా అంతర్లీనంగా అగాధమైన ఏకత్వం ఉంది. గతంలో మన ప్రాచీనులు ఐక్యత కోసం గట్టిగా ప్రయత్నించారు. ఈ విశాలమైన ఉపఖండాన్ని వారు ఒకటిగా పరిగణించారు. భరతులు అనే ఒక ప్రాచీన తెగ పేరు మీద వారు మొత్తం దేశాన్ని భారతవర్షం అని పిలిచారు. ఈ దేశంలోని ప్రజలను భారత సంతతి లేదా భరతుల సంతానం అని పిలిచారు. మన ప్రాచీన కవులు, తత్వవేత్తలు ఈ దేశాన్ని అఖండమైన ఒకే దేశంగా పరిగణించేవారు. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న దేశాన్ని ఒకే రాజు పరిపాలించవలసిన ప్రాంతంగా భావించారు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు, తూర్పున బ్రహ్మపుత్ర లోయ నుంచి పడమటి సింధు నది ఆవల వైపు వరకు ఈ దేశాన్ని పరిపాలించిన రాజుల్ని అందరూ ముక్తకంఠంతో పొగిడారు. అలాంటి రాజుల్ని చక్రవర్తులు అన్నారు. ఇలాంటి రాజకీయ ఐక్యత ఈ దేశంలో కనీసం 2 సార్లు సాధించబడింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు దక్షిణ భారతదేశంలోని చిట్ట చివరి భాగాన్ని తప్ప మొత్తం భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. మళ్ళీ క్రీస్తు శకం 4వ శతాబ్దంలో సముద్రగుప్తుడు గంగాతీరం నుంచి తమిళ దేశం సరిహద్దుల వరకు తన ఖడ్గాన్ని విజయవంతంగా చిలిపించాడు. 7వ శతాబ్దంలో చాళుక్యరాజు పులకేశి ఉత్తరాపద చక్రవర్తి అయిన హర్షవర్ధనుని ఓడించాడు. రాజకీయ ఐక్యత లేకపోయినా దేశమంతా రాజకీయ వ్యవస్థలు దాదాపు ఒకే రూపాన్ని ధరించాయి. భౌగోళికంగా భారతదేశం ఒకటేనన్న భావం రాజ్యాకాంక్ష పరుల మనసుల్లోనూ, సాంస్కృతిక నాయకుల మనసుల్లోనూ కొనసాగుతూనే వచ్చింది. భారతదేశ ఐక్యతను విదేశీయులు కూడా గుర్తించారు. వీరికి మొట్టమొదటి సింధు నది ప్రాంతంలో నివసించే ప్రజలతో సంపర్కం కలిగింది. వీరు ఈ దేశానికి ఆ నది పేరే పెట్టారు. హిందూ అన్న పదం సింధు అన్న సంస్కృత పదంలో నుంచి వచ్చింది. కాలక్రమాన గ్రీకు పదానికి దగ్గరగా ఉన్న ఇండియా అన్న పేరు స్థిరపడింది. ఈ దేశాన్ని పర్షియన్, అరబిక్ భాషల్లో హిందు అని పిలవడం ప్రారంభించారు. భాషాపరంగా, సాంస్కృతికంగా ఈ దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే వచ్చాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ప్రాకృతం అనుసంధాన భాషగా ఉపయోగపడింది. దాదాపు భారతదేశమంతా అశోకుడు తన శాసనాలను ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో వేయించాడు. తర్వాతి కాలంలో సంస్కృతం అదే స్థాయికి ఎదిగింది. దేశంలోని మూల మూలల్లోనూ రాజభాషగా గౌరవాన్ని పొందింది. ఈ పరిణామం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో గుప్తరాజుల కాలంలో ఎక్కువ ప్రసిద్ధి పొందింది. గుప్తరాజుల తర్వాత భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడిన రాజపత్రాలన్నీ సంస్కృతంలోనే రాయబడేవి. ఈ సందర్భంలో మరొక విశేషాన్ని కూడా గమనించాలి. ప్రాచీన మహాకావ్యాలైన రామాయణం, మహాభారతాలను తమిళదేశంలోని విద్వాంసులు, వారణాసి, తక్షశిలల్లోనూ విద్వాంసుల్లాగానే ఎంతో భక్తి శ్రద్ధలతో అధ్యయనం చేసేవారు. ఈ మహాకావ్యాలు మొదట సంస్కృతంలో రాయబడ్డా కాలక్రమాన అనేక స్థానిక భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఏ రూపంలో ఉన్నా భారతీయ సంస్కృతికి విలువలు, భావాలు భారతదేశమంతా ఒకే విషయాన్ని ప్రబోధించాయి. భారతదేశంలో ఒక ప్రత్యేక సామాజిక వ్యవస్థ రూపొందింది. అది కూడా భారతీయ చరిత్రను మనం అధ్యయనం చేయవలసిన అవసరాన్ని తెలియజేస్తూ మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఉత్తర భారతదేశంలో అవతరించిన వర్ణ కుల వ్యవస్థ దాదాపు భారతదేశమంతా విస్తరించింది. ఈ వ్యవస్థ క్రైస్తవులను, ముస్లింలను కూడా ప్రభావితం చేసింది. ఒక కులానికి చెందిన హిందువులు మతం మార్చుకుని మరో మతాన్ని స్వీకరించినా తమ హిందూ కులానికి చెందిన ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూనే వచ్చారు. 2వది, వర్తమానానికి గతానికి మధ్య సంబంధం. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల వెలుగులో గతాన్ని అధ్యయనం చేయడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రాచీన సంస్కృతిని, నాగరికతను పునరుద్ధరించాలని కొందరు గొంతు చించుకుంటూ ఉంటారు. భారతదేశ చరిత్రలో గతించిపోయిన స్వర్ణయుగాలను తలుచుకొని చాలామంది ఆవేశంతో ఉర్రత లూగిపోతూ ఉంటారు. దీనికి ప్రాచీన సంప్రదాయాల్ని, కళల్ని భద్రపరచాలన్న శ్రద్ధకు సంబంధమే లేదు. వీరు పునరుద్ధరించాలనుకుంటున్నది పాత సామాజిక వ్యవస్థను, సంస్కృతిని మాత్రమే. కాబట్టి మనం గతాన్ని మరింత బాగా అర్థం చేసుకోవాలి. ప్రాచీన కాలంలో భారతీయులు అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించారనడానికి సందేహం లేదు. కానీ ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో, సాంకేతిక శాస్త్ర విజ్ఞానంతో పోటీ పడడానికి అవి చాలవు. ప్రాచీన భారతీయ సమాజంలో దారుణమైన సామాజిక దురన్యాయం ఉండేదన్న వాస్తవాన్ని మనం మర్చిపోలేం. సమాజంలో తక్కువ స్థాయి వాళ్ళు, ముఖ్యంగా శూద్రులు, అస్పృశ్యులు ఎన్నో ప్రతిబంధకాల బరువుతో కుంగిపోయారు. వాటిని తలుచుకుంటే ఆధునికులు ఆశ్చర్యపోక తప్పదు. పాత జీవిత పద్ధతిని పునరుద్ధరిస్తే ఈ అసమానతలు పునర్జన్మ పొంది బలాన్ని పుంజుకుంటాయి. ప్రాచీన భారతదేశంలో నాగరికత వైపుగా జరిగిన ప్రయాణం సామాజిక అసమానతలతో చేయి చేయి కలిపి జరిగింది. మన ప్రాచీనులు ప్రకృతి సృష్టించిన ప్రతిబంధకాలను అధిగమించడంలో సాధించిన విజయాలు మనకు భవిష్యత్తులో ఆశను, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తాయి. కానీ గతాన్ని ఆధునిక కాలంలోకి ఆహ్వానించడం అంటే మన దేశాన్ని పట్టి పీడించిన సామాజిక అసమానతలను ఆహ్వానించడమే. అందుచేత గతం అంటే ఏమిటో తెలుసుకోక తప్పదు. ప్రాచీన కాలానికి, మధ్యయుగాలకి, ఆ తర్వాత కాలానికి చెందిన అవశేషాలు ఈనాటికి మన మధ్య కొనసాగుతూనే ఉన్నాయి. పాత నియమాలు, విలువలు, సామాజిక ఆచార వ్యవహారాలు ప్రజల మనస్సుల్లో పాతుకుపోయాయి. వాటిని సులభంగా వదిలించుకోవడం సాధ్యం కాదు. దురదృష్టవశాత్తు ఈ అవశేషాలు వ్యక్తి అభివృద్ధికి, దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారయ్యాయి. వలస విధానం మన దేశంలో అమల్లో ఉన్న కాలంలో వీటిని అదే పనిగా ప్రోత్సహించారు. ఈ అవశేషాలను మన సమాజంలో నుంచి తొలగిస్తే తప్ప భారతదేశం త్వరగా అభివృద్ధి చెందలేదు. మన దేశం ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చెందడానికి, ఐకమత్యాన్ని సాధించడానికి కులాల వ్యవస్థ, శాఖల వ్యవస్థ అడ్డంగా నిలబడుతున్నాయి. కులాల అడ్డుగోడలు, దురాభిప్రాయాలు విద్యావంతుల మనసుల్ని కూడా కలుషితం చేసి శారీరక శ్రమలోని ఔన్నత్యాన్ని గుర్తించనీయకుండా చేస్తున్నాయి. స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చినా వారి తరతరాల సామాజిక బానిసత్వం, సామాజిక అభివృద్ధిలో వారు భాగస్వాములు కావడానికి అడ్డం వస్తుంది. ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడం ఈ దురభిప్రాయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కుల వ్యవస్థకు బలాన్ని ఇస్తున్న, స్త్రీల దైన్యానికి దోహదం చేస్తున్న సంకుచిత మత శాఖలను కొనసాగిస్తున్న కారణాలేమిటో అర్థం చేసుకోవచ్చు. గతాన్ని మళ్ళీ బతికించాలని కోరుకునే వారికి మాత్రమే కాకుండా గతం యొక్క అసలు స్వభావాన్ని అర్థం చేసుకొని మన దేశ అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు అసలు రూపాన్ని గురించి తెలుసుకోవాలని ఆశించే వారికి కూడా ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంది.